ಶ್ರೀ ಗುರು ಗಣಪತಿ ವಾಣಿ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಸ್ಯಾನ ಚರಣಸ್ಮರಣಂ ಅವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸಚ್ಚರಣಂ. ಓಂ ಗುರುರ್ಬ್ರಹ್ಮಾ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಅನಂತಶಕ್ತಿ ಸಂಪನ್ನಮಲಂ ಕಾಲವೇದಿನಂ ವಂದೇ ಕಾಳೀಪ್ರಸಾದಂ ಮತ್ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಂ ಗುರುಂ ಆನಂದೈಕರಸಪ್ರಸಾರವಿಲಸನ್ ಮಂದಸ್ಮಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೀಣಂ ನಿಜಭಕ್ತಮಾನಸನವಾಂ ಭೋಜಾತಭಾನೋದಯಂ ಕಾಲಜ್ಞಾನವಿದಗ್ರಣಿಂ ಶಿವಕರಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀಪ್ರಸಾದಾಹ್ವಯಂ. ಬುದ್ಧಿರ್ಬಲಂ ಯಶೋಧೈರ್ಯಂ ನಿರ್ಭಯತ್ವಮರೋಗತಾ ಅಜಾಡ್ಯಂ ವಾಕ್ಪಟುತ್ವಂ ಚ ಹನುಮತ್ಸ್ಮರಣಾತ್ ಭವೇತ್. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ, ಸಭಾಯೇ ನಮಃ. ನಿನ್ನಟ್ ರೋಜು ಮನಂ ಸಮರ್ಥ ರಾಮದಾಸ ಸ್ವಾಮಿವಾರಿ ಚರಿತ್ರ మొదలు పెట్టుకున్నాము. ఈరోజు రెండో రోజు ప్రాతకాల విభాగంలో భాగంగా ఆ చరిత్రను మనం కంటిన్యూ చేద్దాం. ఇవాళ సమర్థ రామదాస స్వామివారు రాముల వారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఆయన చక్కగా సాధన చేసుకుంటూ ఆ సాధన సమయం పూర్తయిన తర్వాత రామాజ్ఞ ఒకటి అయింది ఆయనకి. మనం నేను చెప్పుకున్నాం, నువ్వు శివాజీ అనే అతన్ని నువ్వు రాజుగా ఉంటాడైనా ఆయన దగ్గర తీసి ఈ దేశాన్ని రక్షించేటువంటి భారాన్ని మీద వేసుకుని ఆయనకి మంత్రోపదేశం చేసి ఆయన ద్వారా నువ్వు ఈ దేశాన్ని ప్రజల్ని రక్షింపజేసి ధర్మాన్ని స్థాపన చెయ్యాలి అని చెప్పి ఆయన ఆజ్ఞ. నా సాధన పూర్తయిన తర్వాత తప్పకుండా మీ ఆజ్ఞను శిశాఫిస్తానండి ఆయన అనటం, అట్లాగే ఆయన సాధన పూర్తయిన తర్వాత ఆయన రామాజ్ఞని పూర్తి చేయడం కోసం ఆయన బయలుదేరినటువంటి తరుణంలో మధ్యలో ఆయనకి కులకర్ణి అనేటువంటి ఒక దంపతులు ఒక ఇంట్లో అది మన వృత్తాంతం చెప్పుకున్నాను నిన్న. వాళ్ళ కులకు వారికి పిల్లలు లేకపోవటము, దానికి తగ్గట్టు ఆయన మరణించటము, సతీ సహగమనం చేయకపోవటం, చేయడానికి సిద్ధం అవటం, భార్య ఆమెని పుత్రవతి భవాని దీవించటం, నాకు కూతురు లేని స్వామి అక్కడ నా మాంగళ్యం అక్కడ తగలపట్టడానికి సిద్ధంగా ఉందని ఆవిడ బాధపడటం, అమ్మా ఇది రాముడి యొక్క వాక్ అంటాం, ఆ విధంగా ఆయన్ని బతికించటం, ఆయనకి సుపుత్ర ప్రాప్తి వస్తువుని వాళ్ళని దీవించటం ఈయన అంత అవి కూడా చెప్పుకున్నాము. ఆ తర్వాత వారికి ఒక పుత్రుడు కలిగితే వాళ్ళు ఈయన పర్యటనలో ఉన్నారు. ఆ పుత్రుడిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర వాళ్ళు అర్పించి, స్వామి ఇది మీ సొత్తు, మీ ప్రసాదం మాకు లభించింది, మీ వీడిని మీకే అర్పిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆయనకి అర్పణ చేస్తే తప్పకుండా వీడి పేరు ఉద్ధవ అని ఆయన నామకరణం చేసి ఆ బాలుడికి మీ దగ్గరే వీడిని ఉంచుకోండి, మీరు పెంచుతూ ఉండండి, నాకు అవసరమైనప్పుడు నేను పిలిపించుకుంటాను అని చెప్పి ఆయన వాడికి చెప్పి అభయం ఇచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఆయన 24 సంవత్సరాల క్రితం తన యొక్క తల్లి పెళ్లి చేసుకోమని, నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలని ఆవిడ అర్థించినప్పుడు ఆవిడకు ఆ విధంగా దర్శనమిచ్చి ఆయన అప్పుడు సావధానం అన్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ తల్లిగారిని ఒకసారి చూసి ఆవిడని పాపం ఆవిడ ఏ స్థితిలో ఉంది అని బయలుదేరారు. మధ్యలో పైఠన్లో నిన్న మనం చెప్పుకున్నాం, అక్కడ బ్రాహ్మలు ఎన్ని కొంచెం గేలి చేయటం, నువ్వు సాధువే అంటావు, నువ్వు సాధువు అయితే నీకు మెడలో పంగల కర్ర ఎందుకు అంటాం, ఇవన్నీ నేను మనం చెప్పేసుకున్నాం. సరే అవన్నీ దాటుకుంటూ ఆయన చివరికి వాళ్ళ యొక్క తల్లిగారు ఉండేటువంటి జాంబ్ అనేటువంటి ప్రాంతానికి ఆయన చేరుకుంటారు. అయితే ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి పాపం ఆయన యొక్క తల్లి చాలా ఇక నిద్రాహారాలు మానేసి ఇతను వెళ్ళిపోయాడనేటువంటి దుఃఖంలో ఆవిడ కన్నీరు కార్చి ఆ కన్నీరు మున్నీరుగా ఏడ్చి 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 చివరికి ఆవిడకి అంధురాలు అయిపోయింది ఆవిడ. ఎంత ఓదార్చినప్పటికీ కూడా ఆయన అన్నగారు ఉన్నారు ఇంట్లో, ఆ అన్నగారు వదిన గారు ఎంత ఓదార్చినా కూడా ఆవిడ ఆ పుత్ర శోకాన్ని తట్టుకోలేక ఆవిడ అట్లా విలపిస్తూనే ఉంది. ఆవిడ ఆ మనోవ్యాధికి కూడా గురి అయిందిట ఆవిడ, ఆవిడ అంధురాలు కూడా అయిందిట. సరే, వీరు ఆ గ్రామం ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా ఆ ఊర్లో ఉండేటువంటి హనుమంతుడు దర్శనం చేసుకుని అయినా అప్పుడు తల్లిని చూడటానికి ఇంటికి వెళ్ళి జై జై రఘువీర సమర్థ్, ఆయన ఎప్పుడు భిక్షాటనకు వెళ్ళినా ఆయన యొక్క భిక్షాందేహిని అరు అంటారే ఇప్పుడు, అది ఆయన ఉచ్చరించేటువంటిది ఏంటంటే ఎవరింటికి ముందుకు భిక్షాటనకి వెళ్ళినా జై జై రఘువీర సమర్థ అని. ఓహో, సమర్థులు వారు వచ్చారని వారికి ఇంకా తెలియదు. ఇంటి ముందు నుంచి జై జై రఘువీర సమర్థనగానే వదిన గారు భిక్ష తీసుకొచ్చిందిట, ఎవరో భిక్షకు వచ్చినట్టున్నారని. వచ్చేసరికి, అమ్మ నేను భిక్ష కోసం రాలేదు తల్లి, నేను భిక్ష కూడా కాను అనేసరికి ఆ గొంతు గుర్తుపట్టి లోపల ఉన్నటువంటి తల్లి, నాయనా నా నారాయణ వచ్చావా అని ఆవిడ గబగబా పడుతూ లేస్తూ వాకిట్లోకి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి వచ్చి ఆయన గట్టిగా కావులించుకొని, ఇంత నాకు ఇంత పుత్రశోకం కలిగించావు నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏడుస్తుంటే పాప ఆవిడ, ఆవిడ నేను చివరికి ఇప్పుడు నువ్వు తిరిగి వస్తే నన్ను చూడటానికి నేను నిన్ను చూసుకునేటువంటి కూడా నేను నోచుకోలేదు, ఇగో నా కళ్ళు కూడా పోయినాయి, నా అదృష్టం ఇట్లా ఉందనేసరికి, అవునా అమ్మ ఏమైంది నీ కళ్ళకి అంటూ ఊరికే ఇట్లా కళ్ళ మీద ఇట్లా ఆయన అన్నట్టు, ఆయన రామునితో ఎట్లా ఉందో చూద్దామని ఆవిడకి చక్కగా దృష్టి వచ్చిందిట. ఆయన చూడగలిగిందిట, నారాయణ నారాయణ నేను నిన్ను చూడగలుగుతున్నాను, ఆ రాముని దయ నా అదృష్టం అని చెప్పి ఆయన్ని గౌగలించుకుని పాప ఆవిడ అన్ని రోజుల యొక్క దాన్ని ఏమిటంటారు విరహ ఆవేదన అనమాట, ఆయన్ని దూరంగా ఉన్నాడు దీన్ని ఆయన గౌగలించిన ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందించిన ఆవిడ. అప్పుడు ఆవిడని కూర్చోపెట్టి ఆయన కొంత తత్వబోధ చేసి మళ్ళీ ఆవిడ బాధపడకుండా ఆవిడ రోజు ఆవిడకి ఒక 100 శ్లోకాలు ఆయన అభంగాలు శ్లోకాలు చెప్పేవాటి అభంగాల రూపంగా ఆయన ఆ బోధను బోధ చేశారు, తత్వబోధ చేశారు. ఆ బోధన ఆవిడ అభంగాలుగా రాసుకుంది. ఆ విధంగా 100 శ్లోకాల్లో ఆయన ఆవిడకి ఆత్మబోధ చేసి, అమ్మా నువ్వు దీన్ని చక్కగా సాధన చేసుకుని ఎవరమైనా ఆ మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళమే, కాబట్టి నా మార్గానికి నువ్వు ఇంత బోధ చేసిన తర్వాత ఇంకా ఆవిడకి ఒకటండి, ఆవిడకు నిశ్చయానికి వచ్చేసింది. ఆవిడ ఆ విధంగా ఆయన ప్రిపేర్ చేసి చక్కగా ఆవిడకి ఆత్మబోధ చేసి మళ్ళీ నా కొడుకు నాకు దూరం వెళ్ళిపోతాడనే బాధ లేకుండా చేసి ఆవిడ ఆజ్ఞ తీసుకుని మళ్ళీ ఆయన యొక్క ప్రచారానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన ఆ తల్లికి నమస్కారం చేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారన్నమాట. ఆ విధంగా ఆయన బయలుదేరిన ఆయన ఈ ఉద్ధవుడు ఈ మధ్యలో ఉద్ధవుడు ఒకసారి వస్తూ ఉండగా పెద్దవటము పెద్ద అయిపోయి ఈయన దగ్గరికి వచ్చి, స్వామి నాకు మీరు దీక్ష ఇవ్వాలని అడగటము, అంటే చాలా పెద్దవి లేదు కొంచెం కుర్రవాడిగా ఉండగానే, ఆయన నువ్వు ఇంకా చిన్నవాడివి అప్పుడే నీకు దీక్ష ఏమిటి అంటే, కాదు స్వామి మీరు నాకు దీక్ష ఇవ్వాల్సింది అని పట్టుబట్టి అంటే ఆ పాత్రను బట్టి వాళ్ళకు ఉండేటువంటి ఆ లోపల ఉండేటువంటి ఆవేదనను బట్టి ఇస్తారండి, ఊరికే పైపై కాదు ఇవ్వాల్సిందే వాళ్ళు ఎవరో తీసుకున్నారు కాబట్టి నాకు ఇవ్వాలని అది అర్థమైపోతుంది గురుదేవుడికి. వాడు గట్టిగా కాదు స్వామి అని కాళ్ళు పట్టుకునేసరికి సరే అయితే అని చెప్పి అతనికి దీక్ష ఇచ్చి, నేను వచ్చే వరకు కూడా నా గుహలో ఆయన గుహలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండే అదే ఉండేవారు అక్కడ ఈ బయలుదేరినప్పుడు, ఆ గుహలో ఉండి నువ్వు అక్కడ నీ సాధన చేసుకుంటూ ఉండని చెప్పి అతనికి అప్పచెప్పి ఈయన బయలుదేరారన్నమాట. తల్లి దగ్గరికి వచ్చారు, తల్లి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ బయలుదేరి ఆయన ఎక్కడికి నాసిక్ దగ్గరికి అక్కడ టాకడి దగ్గరికి నుంచి వచ్చారు కదా ఆయన, అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి టాకడిలో గుహలో ఉండేవారు ఆ ఉద్ధవుడిని మళ్ళీ కలిసి అతని క్షేమ సమాచారాన్ని కనుక్కుని చక్కగా ఆయన మళ్ళీ ఆయన యొక్క ప్రయాణం ముందుకు సాగించారు. ఈ దారిలో ఎంతోమందికి నిజంగా ఎవరికైతే ఆవేదన ఉంటుందో అటువంటి వాళ్ళకి చాలామందికి ఆయన మంత్రదీక్ష నొసగి చాలా చోట హనుమంతుడి ఆలయాలు స్థాపించి మఠాలు స్థాపించి ఆ రకంగా ఆయన అంటే ఏంటి తురుష్కుల ఇది అప్పుడు రాజ్యం ఇంకా మనం వదిలేస్తే పూర్తి వాళ్ళ అధీనం అయిపోతుంది, ఎక్కడికక్కడ ఈ మఠాలు స్థాపిస్తూ అక్కడ తనకి తన మాట వేయడం వాళ్ళని అక్కడ ఉంచుతూ వాళ్ళ ద్వారా మళ్ళీ అక్కడ ప్రచారం చేయిస్తూ ఆ రకంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకి దివాకర భట్ తర్వాత అనంత భట్ అని ఇద్దరు ముఖ్యంగా ఆయనకి శిష్యులయ్యారు. ఆయన వెంట ఉంటూ వాళ్ళు చక్కగా ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ ఆ విధంగా ఉంటున్నారు. తర్వాత ఇంకో ఘట్టంలో ఆ విధంగా వెళ్తున్నప్పుడు మసూరి షహపూర్ అనే ప్రాంతంలో చేరుకున్నప్పుడు ఆయన అక్కడ మళ్ళీ ఆయన కొన్నాళ్ళు అక్కడ గుహలు ఉండేవిట, ఆ గుహల్లో నివసించేవారు. ఆయన నివసిస్తూ ఆ గుహల్లోంచి బయటకు వచ్చి ఎప్పుడన్నా కేవలం తెల్లటి అన్నం మాత్రమే ఆయన భిక్ష తీసుకునేవారు ఎవరింటికన్నా వెళ్తే తీసుకుని దాన్ని తన రాముడికి నివేదన చేసుకుని ఆయన ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు. ఏ ఇంటి ముందుకెళ్ళినా జై జై గురుదేవ సమర్థ అంటాం ఆయనకు అలవాటు కదా. ఒక వీధిలోకి వెళ్ళి ఒక రోజున ఒక ఇంటి ముందు నుంచి అదే విధంగా జై జై రఘువీర సమర్థ అంటూ శ్రీరామ జయరామ జై జయ రామ అని నామం చేస్తున్నారట. ఆయనకి అసలు రాముడు అంటే పరవశించిపోతారు ఆయన అంటూ నామం చేస్తుంటే ఆ ఇంట్లోంచి ఒక ఇల్లాలు బయటకు వచ్చి, ఏన్నాయినా ఇది నిండు ఇల్లు, ఇది మాది సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఇల్లు, ఇక్కడికి వచ్చి రామనామం చేస్తావేంటి నువ్వు, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు అందుకని ఎవరికి ఏం కాలేదు, నువ్వు దయచేసి ఇక్కడ రామనామం మానేయమంది ఆవిడే. అంటే కొంతమందికి ఏదో అయితేనే చెయ్యాలని రామనామ సత్యే అంటారు చూసారా, అది ఆవిడ దృష్టి. రామనామం చేస్తున్నారంటే మాకేమి ఇంట్లో కీడేం జరగలేదు, ఏమయ్యా సాధు బాగానే ఉన్నావు సన్యాసి, ఇటువంటివన్నీ మా ఇంటి ముందు చేయకందుట ఆవిడే. అనేసరికి మాది ఎంతో కళకళలాడేటువంటి నిండైన ఇల్లు అంటే అటువంటి ఇంట్లో రామనామం చేస్తే ఇంకా కళకళలాడుతుందమ్మా, ఇంకా చాలా ఎంతో వృద్ధిలోకి వస్తుంది అనేసరికి ఇంకా ఒళ్ళు మండింది ఆవిడకి. అంటే కొంచెం అజ్ఞానంలో ఉంది ఆవిడ అనేసరికి ఇంకా కోపం వచ్చి ఇంకా ఏంటి అంటే మా ఇంటికి అరిష్టం రావాలని కోరుకుంటున్నామని ఏదో చెప్తున్నారండి, ఏదో వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఆ రకంగా ఆ సమయంలో ఆవిడకి అట్లా అనిపించింది. మన ఆశ్రమంలో కూడా ఇదివరకు ఫస్ట్లో ఎవరైనా పోతే ఓ నమ శివాయ ఓ నమో నారాయణ అంటూ ఎక్కువ అది పాడేవాళ్ళం, మీకు గుర్తుందో లేదో ఆ పాట అంటే ఆ నామం చేసేవాళ్ళు. ఇక ఆ రాగంలో ఆ నామం చేశారు అంటే ఇగో ఈవిడన్నట్టే రామనామ సత్యయ్య అన్నట్టు. ఒక ఆవిడ వచ్చి పేరెందుకు లేండి కానీ నా దగ్గరికి వచ్చి ఏమిటి అరుంధతి మాట్లాడితే ఆ నామం చేస్తారంటే నాకు భయం వేస్తుంది ఆ నామం చేస్తే అంటే ఏదో జరిగిందేమో అని. ఆ ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ రాగంలో పాడారు అంటే అక్కడ ఏదో అయిందని అట్లా ఈవిడ పాపం ఈవిడ మనసు కీడు శంకించింది. అయితే ఆయన ఊరుకోలే, ఆయన ఏదో ఒక పథకంతో వచ్చారు. కొంతమంది అండి అంటే ఆ టైంకి వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా లోపల అంతరంగంలో వాళ్ళు మంచివాళ్ళు అయి ఉంటారు, మన చెడ్డవాళ్ళు అంటానికి లేదు. ఎవరినో ఉద్ధరించదలుచుకున్నారు ఆయన వాళ్ళని, రెండో రోజు వచ్చారు మూడో రోజు వచ్చారు అట్లాగే అంటుంది ఆవిడ. ఆ విధంగానే కసురుకుంటోంది. నాలుగో రోజు ఆయన మళ్ళీ వచ్చి శ్రీరామ జయరామ జయ జయరామ అనేసరికి ఆవిడ వాకిట్లోకి వచ్చి ఆ రోజున కోపంగా రాకుండా దుఃఖంతో వచ్చి, ఏన్నాయినా చెప్తే వినకుండా నువ్వు ఈ రామనామం చేశాము, మా ఇంట్లో ఎటువంటి కష్టం వచ్చిందని నీకు తెలుసా, నానా బాధలు పడుతున్నావు, మా దుఃఖం నీకేం తెలుసు అంటే ఏంటమ్మా నీకు వచ్చిన కష్టం అన్నట్ట. ఏం చెప్పమారంట ఏం చెప్పమంటారండి, నీకు వచ్చిన కష్టం నేను చేసిన నామం వల్ల నీకు వచ్చిందని నీకు అనిపిస్తే తప్పకుండా నేను దానికి తరుణోపాయం నేను చెప్తానమ్మా, అదేమిటో చెప్పన్నట్ట. మీలాంటి సన్యాసులు అందరూ తరుణోపాయాలు చెప్పేటట్టుంటే మాకు ఈ తిప్పలు ఎందుకండి, ఈ ఊళ్ళో మేము ఎన్ని బాధలు పడుతున్నాం మీకేం తెలుసు, దానికి తగ్గట్టు మీరు వచ్చి రామనామం చేయటం మా ఇంట్లో ఈ బాధలు రావటం అని ఆవిడ పాపం మామూలుగా మాట్లాడటాల. కాదమ్మా నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నేనేమిటో విని దాన్ని బట్టి ప్రయత్నం చేద్దాం కదా అన్నట్ట. ఏం చెప్పమంటారు స్వామి, మేము ఉండేటువంటి ప్రాంతంలో ఆ తురుషుకులు మమ్మల్ని పెట్టేటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదు, మాకు జరిగే అన్యాయాలను మేము చెప్పలేము అసలు, మా వారిని వాళ్ళు బంధించి తీసుకుపోయారు, 15 రోజులు అయిపోయింది ఇంత మటుకు ఆయన జాడలేదు, అసలు ఏమైపోయారో తెలీదు, మేము ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా అందిట అనేసరికి ఆయన అన్నట్టు, ఏమిటమ్మా ఆయన చేసిన అపరాధం అన్నట్టు. ఏం చెప్పమంటారండి, ఆ తురుషుకులకి ఒకరిని బంధించడానికి ఒకరిని శిక్షించడానికి ఒక కారణమేం అక్కర్లేదు, మా ఆయన ఊళ్ళో పన్నులు వసూలు చేస్తారు, ఏదో కొంత అది తగ్గింది వసూలు చేయటంలో కొంత దాన్ని ఏమంటారు అమౌంట్ మాతాజీ అన్నట్టు అది కొంత ఇది తగ్గింది దాంట్లో తగ్గింది, తగ్గేసరికి ఆ కారణంతో ఆయన తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పి అన్నట్ట. సరేనమ్మా ఈ రోజు నుంచి 11వ రోజున మీ ఆయన నీ ఇంటికి తిరిగి వస్తాడు సరేనా, నేను అభయం ఇస్తున్నాను అన్నట్టు ఆయన. చూద్దాం స్వామి, మీ అభయమే నిజమైతే మీకేం కావాలంటే అది ఇస్తాను అంట. ఏమి ఇస్తాం అన్నట్టు, మీ ఇష్టం ధనము ధాన్యాలు బంగారము, మీకు ప్రతిరోజు మీకు మీరున్నంతకాలం మీకు ఆహారం ఏవేవో అంట, ఇవేమి నాకు అక్కర్లేదమ్మా, నువ్వు ఏ నామం చేయటం అయితే వల్ల మీ ఇంట్లో కష్టం వచ్చిన అనుకుంటున్నావో, ఏ నామాన్ని నువ్వైతే తక్కువగా చూసావో, మీ ఆయన దగ్గరికి తిరిగి వస్తే మీ ఇంట్లో ప్రతిరోజు ప్రతి క్షణము ఆ రామనామం జరగాలి, దానికి నువ్వు ఒప్పుకుంటావని తప్పకుండా స్వామి, అంతకంటే ఏం కావాలి, ప్రతిరోజు మా ఇంట్లో ఇక ఆపకుండా నామం చేస్తావు అంది ఆవిడ. సరే ఆయన అప్పుడు బయలుదేరి సమర్థులు బీజాపూర్లో దర్బార్లోకి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఆవిడ యొక్క భర్త పేరు బాజీ పంత్ గారు. అక్కడ వెనకడికి మనకి రామదాసు దీంట్లో అదే కదండి, ఆయన ఏదో రామాలయానికి అదంతా డబ్బంతా వాడేశాడని జైల్లో పెడితే రామలక్ష్మణులు వెళ్ళి అది కట్టి ఆయన జైల్లోంచి ఇప్పించినట్టుగా ఈయన వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు కట్టి ఆ దర్బార్లో ఈయన్ని విడిపించాడు. విడిపించిన తర్వాత ఆయన సంతోషంగా బయటకు వచ్చి, స్వామి మీరెవరంటే నేను మీ ఊళ్ళో గుమాస్తానులే, మీ ఆవిడ నాకు ఈ డబ్బు ఇచ్చి పంపింది నిన్ను విడిపించమని, అందుకని నిన్ను విడిపించడానికి వచ్చా అన్నట. చాలా సంతోషం స్వామి అని చెప్పి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఇంటి దాకా వెళ్ళాక, నువ్వు అట్లా వెళ్తూ ఉండే నేను ఇప్పుడే వస్తాను కొంచెం అట్లా అని చెప్పి ఆయన అట్ట అని అన్నట్ట ఆయన రెండు అడుగులు వేసరికి ఈయన అదృశ్యం అయిపోయాట. అప్పుడు ఆయన ఇంటికెళ్ళి ఆవిడకి ఈ మాట చెప్పి ఆవిడ చాలా సంతోషించిందిట. నిజంగా కరెక్ట్గా ఆ రోజు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు 11వ రోజు ఆ స్వామి చెప్పినట్టు. అప్పుడు ఆవిడ ఎంతో సంతోషించి ఎట్లా వచ్చారు ఏమిటి అని అడిగితే ఆయన ఎంత చెప్పాడు, నువ్వు అదేమిటి నువ్వేగా డబ్బు ఇచ్చి పంపించావు కదా ఆ గుమాస్తాని, ఆ గుమాస్తా డబ్బు తీసుకొచ్చి ఇవ్వటం వల్ల నన్ను గుమాస్తా ఏమిటి డబ్బు ఇవ్వటం ఏంటి, మా నాకే గుమాస్తా తెలుసండి నేను డబ్బు ఇవ్వటం ఏంటి ఎక్కడి నుంచి ఇస్తాను అనేసరికి అప్పుడు వాళ్ళకి అర్థమైంది అంతా ఆయన యొక్క మహిమని. ఆ తర్వాత ఆవిడ చాలా బాధపడిందిట, అయ్యో ఇంత మనకి ఇంత సహాయం చేసినటువంటి ఆయన్ని నేను నానా మాటలు అన్నానే, కనీసం ఆయన ఇక్కడ దాకా వచ్చితే కూడా మనం ఆయన కనీసం నమస్కారం చేసుకోలేకపోయాం, ఒకరోజు భిక్షన్న మన ఇంటికి తీసుకురాలేకపోయాం అని చెప్పి ఏమైనా సరే ఆయన కనిపించి ఆయన పాదసేవ చేసుకుని ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగి ఆయన మనం క్షమించిన దాకా మనం అన్న పానీయాలు ముట్టుకోవద్దని చెప్పి వాళ్ళిద్దరూ ఆయన కోసం వెతకడం మొదలెట్టి 3-4 రోజులు ఆ విధంగా ఆయన కోసం వెతుకుతుంటే 4వ రోజు ఆయనే జయ జయ గురుదేవ సమర్థని వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడి స్వామి మా వల్ల చాలా తప్పైపోయింది క్షమించండి అని చెప్పి, సరే ఒకటండి మహాత్ములు ఎప్పుడు కూడా మనం ఎన్ని తప్పులు చేసినా మనం పాటలో పాడుతూ ఉంటామే, తప్పులు చేయుట మా వంతు దయ చూపించడం నీ వంతు అన్నట్టు ఆయన దయామయుడే, కాబట్టి తప్పు చేసినందుకు ఆ తప్పును ఒప్పుకోవాలి. మన మనసులో తప్పు చేసినా పైకి తప్పు చేసినా నేనేం తప్పు చేయలేదని బుకాయించడం మానేసి ఆయన పాదవిపడ్డారు కాబట్టి చక్కగా వాళ్ళని క్షమించి ఆయన ఇచ్చేశారు. తర్వాత వారిని వారి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి వారికి ఆజ్ఞ పాద్యాలన్నీ ఇచ్చి వాళ్ళు చక్కగా ఆయన ఇచ్చేసుకున్నారు. ఆ తర్వాత సతీబాయి ఆయన పాదాల మీద పడి స్వామి మీరు నాకు దీక్ష ఇవ్వాలని చెప్పి, ఆవిడ చూడండి ఒకప్పుడేమో ఇట్లా మాట్లాడినావిడ మీరు దీక్ష ఇస్తే కానీ నేను లేకపోతే నేను అన్నపానాలు ముట్టుకోనని చెప్పి ఆవిడ మంకు పట్టు పట్టు కూర్చుంది. అప్పుడు ఆయన ఆవిడకి దీక్షని ఇచ్చారట. ఆ దీక్ష ఇచ్చినప్పటి నుంచి ఆవిడ ఇంకా అహోరాత్రాలు ఎంత సాధన చేసిందంటే ఆవిడ ఒక్కొక్కసారి చాలా తన్మయత్వ స్థితిని పొంది ఆ సాధనలో ఆవిడ మంచి స్థితికి వెళ్ళింది అన్నమాట. అది తను మర్చిపోయే స్థితికి కూడా వెళ్ళిపోయింది ఆవిడ. ఒక అంతేకాదు ప్రతిరోజు ఆయన దర్శనం అవ్వాలి, ఆయన ఎక్కడున్నా సరే ఆయన నమస్కారం చేసుకుంది ఆవిడ ఆహారం తీసుకునేది కాదు. ఒక్కోరోజు దర్శనం అయ్యేది, ఒక్కోసారి 4 రోజులైనా దర్శనం అయ్యేది కాదు, ఒక్కోసారి 10 రోజులైనా దర్శనం అయ్యేది కాదు. అప్పుడు ఒకసారి కేకలేసాట ఆయన, ఇట్లా కాదమ్మా ఈ దీక్ష అంటే ఇది కాదు, చక్కగా కావలసినంత మితాహారం మితనిద్ర మనకి భగవద్గీతలో చెప్తూనే ఉంటాడు కదా, కొంత ఆహారం నువ్వు నీ సాధన కోసం నీ శరీరం సహకరించాలి కదా, దానికోసమైనా నువ్వు ఆహారం తీసుకోవాలి, తీసుకుని చక్కగా సాధన చేసుకో నువ్వు, అంతేగాని ఇది పనికిరాదు అని చెప్తే సరే స్వామి అంటాం. కానీ ఆవిడ మనసు ఒప్పుకునేది కాదు, ఆయనకి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆహారం తీసుకోవాలి. ఓసారి 4 రోజుల దాకా ఆయన కనిపించకపోయేసరికి ఇట్లాగే కొంచెం గోధుమ పిండి చక్కెర వేయించి తీసుకుని బయలుదేరింది ఆవిడ. బయలుదేరి వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడో చిట్టడవిలో ఆయన కనిపించట. ఆయన చుట్టూ పులులు ఎలుగుబంట్లు అన్నీ తిరుగుతున్నాయట అక్కడ శుభ్రంగా. ఆవిడ చూడగానే అమ్మ రండి, ఆవిడ పేరు ఏదో ఉంది వేణుబాయి ఏదో ఉంది ఆవిడ పేరు, వేణుబాయి గారు రండి అన్నారు ఆయన. ఎప్పుడైతే ఆయన కోసం 4 రోజుల నుంచి ఆవిడ అన్నాహారాలు మానేసి తిరుగుతుంది ఆయన పిలుపు వినగానే రండి అంటే బాబుజీ మనం చాలా వెయిట్ చేసాక ఒక్కసారి పలకరిస్తే మనకి ఎంత సంతోషంగా ఉండేదండి, ఇంకా ఆవిడ సంతోషానికి అవధుల్లేవు. సరే ఆయనకి సేవ చేసుకుని అంత అయిన తర్వాత ఆయన పాత తీర్థం తీసుకున్నావు, ఎంత నువ్వు పాత తీసుకున్నావు బాగుంది, ఇప్పుడు మనకి మరి వంట చేసి నివేదన పెడితే మనకి మనం అందరికీ సంతర్పణ చేయాలి కదా అన్నట్టు అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు మనకి, మరి ఆ పుల్లు ఎలుగుమంటేనో లేకపోతే మొత్తానికి ఆయన అన్నమాట అంటే స్వామి చిట్టడవిలో ఏముంటుంది నేను తెచ్చిన కాస్త గోధుమ పిండి ఆ పంచదారే ఉన్నాయి, మరి ఇక్కడ ఏమి ఏం దొరుకుతాయి స్వామి అనేసరికి వంట చేయవమ్మా అన్నట్టు ఆయన. అదే స్వామి నాకు అర్థం కావట్లేనే ఉన్నట్టు తటపడాయిస్తుంటే, ఆ చెట్టు వెనకాలకి వెళ్ళి చూడు అక్కడ ఏమైనా ఉన్నాయేమో అన్నట్టు. నిజంగానే ఓ చెట్టు పెద్ద చెట్టును దాని వెనకాల వెళ్ళి చూస్తే 1000 మందికి సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు గబగబా వంట చేసి ఆవిడ అంతా చేసి చక్కగా ఆయన రాముల వారికి నివేదన చేసి, అంటే ఏంటి సమర్థులు తలుచుకుంటే వంట పదార్థాలు ఉండమంటే మనకి గుర్తొస్తుంది, మన భక్తులు చాలామంది ఇళ్లలో బాబుజీ వచ్చినప్పుడు మనం వంట చేయటం, మనం అనుకోకుండా ఒక 50 మందికో 60 మందికో మనం వంట చేస్తే ఓ 70 మంది వచ్చారనుకోండి మనం కంగారు పడిపోవటం. అప్పుడు బాబుజీ వచ్చి మాకు అనుభవంలో ఉంది మీకు కూడా చాలామంది ఇళ్లలో జరిగింది అది. ఒకసారి నాగార్జున సాగర్ తీసుకెళ్దామని భక్తులందరినీ మాచర్లు వచ్చారు, ఆయన 70 మందిని తీసుకొచ్చారు. తీసుకొస్తే సరే గబగబా ఏదో మా అమ్మ వంటలు చేయించింది, మాకు పెద్ద ఐడియా ఉండదు ఏముంటుంది, ఎప్పుడు అంతమందికి వంట పెట్టిన వాళ్ళం కాదు కదా వంట చేయించింది అంతా అయింది. వడ్డిస్తున్నాం బాబుజీ తీసుకొచ్చారు, చిన్న చిన్న ఇళ్ళండి మావి, పాప ఆయన కరుణామిడి కూడా ఆ ఇళ్ళకి వచ్చేవారు, వాళ్ళ భక్తులందరికీ కూడా క్వార్టర్స్లో ఏదో ఏర్పాటు చేసి ఆమె పడుకున్నారు. వడ్డిస్తుంటే చివరికొసరికి ఇంకా 25 మంది దాకా ఉన్నారు, కొద్దిగానే సాంబార్ ఉంది. అప్పుడు ఆయనతో పాటు గురువుగారు మన వడాలి మామగారు వీళ్ళంతా వచ్చారు, వాళ్ళు కూడా ఏం చేయాలని కొంచెం ఇదవుతున్నా. బాబుజీ వచ్చారు, ఆయన చేతిలో కరెంటు గారు పుచ్చుకొచ్చి, ఇదిగో సరిపో ఈ సాంబార్, మేమేం అనలా ఇంకా వీళ్ళు ఎవరేమనలా, ఈ సాంబార్ సరిపోతుంది కానీ అందరికీ మీరే నీళ్లు కలపకండి అన్నారు. నిజంగా నీళ్లు కలపలేదు, ఏమీ చేయలేదండి, కానీ ఆ ఉన్న సాంబార్ అంతే కనపడుతుంది కానీ అందరికీ సరిపోయి. ఇటువంటి అనుభవం మనలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరు చాలామంది ఇళ్లలో జరిగింది. అదే ఆయన తలుచుకుంటే జరగంది ఏముందండి. అంటే మనకి సమర్థులైనటువంటి గురువుల చరిత్రలు ఏవి తీసుకున్నా మనకి ఈ పాయింట్స్ కలుస్తూ ఉంటాయండి. వారు మాట్లాడే మాటలు అవన్నీ చదువుతుంటే అదే అనిపించింది నాకు. అంటే వాడి తేడా లేదు, రూపాలు తేడా అంతే. ఆ రకంగా వారు దేనికైనా సమర్థులు, అందుకనే సమర్థ సద్గురువు అట్లా అన్నారు. సరే నివేదన చేసి అమ్మ నేను వంట తయారు చేసేవదా, రాముడికి నివేదన పెడతా నేను. నేను నివేదన పెట్టేటప్పుడు మీరందరూ కూడా అక్కడ ఆయనకి హనుమంతుడి విగ్రహం, రాముడి వారి విగ్రహం ఏదో ఉంది, రాముడి వారి విగ్రహం ఇటు మీరందరూ అటు తిరిగి కూర్చొని భజన చేస్తూ ఉండండి, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నట్టు ఆయన. మనకి ఏదన్నా వద్దు అంటే ఇంకా మనకి చాలా కుతూహలం ఎక్కువ అండి. మనకి ఏదో దీంట్లో చెప్తా చూడండి, ఓ స్వామీజీ వచ్చి అందరూ ధ్యానం చేయండి, మనసు చక్కగా భగవంతుని మీద పెట్టుకోండి, ఎవ్వరు కోతిని మాత్రం గుర్తు చేసుకోవద్దు అన్నట్టు ఆయన. అనేసరికి ఇక కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి ప్రతివాడికి కోతే, చివరిదాకా కోతే. అంటే ఏది వద్దంటారో అది మనకి బాగా, ఎవ్వరు వెనక్కి తిరిగి చూడొద్దు అంటే చాలామందికి అందరూ అట్లాగే కూర్చున్నారు. కానీ ఈవిడికి పాపం, వీడి పేరు సత్యభావి వేయడం ఏదో పేరు ఏదైతే వెళ్ళండి, ఇప్పుడు కుతూహలం ఎందుకు వద్దన్నారా, ఏదో ఉంటుంది అని చెప్పి గవుక్కను వెనక్కి తిరిగి చూసింది. చూసేసరికి సమర్థుల వారి ఎప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలో పెద్ద హనుమంతుడి విగ్రహం, అంటే ఆవిడ చూసి భయపడిపోయేంత పెద్ద విగ్రహ హనుమంతుల వారు విగ్రహం కాదు కనిపించి ఆవిడ వెంటనే అసలు మూర్చిపోయింది. ఆవిడ పోయేసరికి సరే ఆయన మళ్ళీ వచ్చి ఆవిడని చేసి ఆవిడ మామూలు స్థితిలోకి తీసుకొచ్చేసారనుకోండి, అంటే ఆవిడకి అది చూపించడానికి కూడా అయి ఉండొచ్చు. మన బాబుజీ చరిత్రలో అది కూడా ఉంది. మళ్ళీ ఎవరింటికో బాబుజీ వెళ్తే ఆయన సోఫాలో కూర్చుంటే వాళ్ళ పిల్లాడు వచ్చి, అమ్మ సోఫాలో పెద్ద కోతి కూర్చుంది అని చెప్పాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకెళ్ళి బాబుగారిని చూసి. వాడికి అట్లా కనిపించింది, కోతంటే ఇదేమిట్రా కోత ఏమిట్రా అని ఆవిడ వచ్చి చూస్తే ఆవిడకేమో అమ్మవారు కనిపించిందిట. అందుకనే మన బాబూజీ మహారాజు హనుమత్ కాళీ వరప్రసాద్ బాబు అంటే అట్లా దర్శనమిచ్చారు ఆయన. మన చరిత్రలో మీ అందరు చదువుకుంటూనే ఉంటారు కదా, అంటే మనకి అన్నీ కలుస్తూనే చూడండి అసలు ఇక్కడ. ఆ రకంగా ఆవిడ దర్శనం అయిందిట చక్కగా. తర్వాత ఆవిడ సాధన చేసుకుంటూ ఆవిడ దీంట్లో సాధన తరించే మార్గాన్ని వెతుక్కుంది ఆయన దగ్గర. అది ఆ ఘట్టం. తర్వాత ఆయన చేపలకి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారట. అక్కడ వెళ్ళి అక్కడ అక్కాబాయి అని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ విధవరాలు. ఎవరో మనకి ముఖ్యమం తెలియపోయినా ఎవరి యొక్క సత్తా ఏంటో ఆయన తెలుసు. ఆవిడని చూసి ఆవిడ చాలా రామభక్తురాలు, విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆవిడని చెప్పి ఆవిడకి కూడా దీక్షనిచ్చి, అమ్మ నువ్వు సాధన చేసుకుంటూ ఉండు, నీకు చక్కగా రామదర్శనం కలుగుతుంది, నీకు సత్శిష్యులు లభిస్తారు అని చెప్పి ఆమె కూడా దీవించి ముందుకు సాగాటైనా. అంటే ముందు ముందు ఈయన చరిత్రలో అక్కాబాయి, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఉద్ధవుడు, వీళ్ళంతా కూడా ఆయనతో ఇంకొక ఆయనతో పాటు దినాకర భట్ అని చెప్పి దివాకర భట్, వీళ్ళంతా ఆయనతో ఉంటారన్నమాట. ముందు ముందు ముందుకు సాగాట ఆయన. తర్వాత వెళ్తూ ఉండగా సమర్థులు కొన్నాళ్ళు కొల్హాపూర్ అనేటువంటి ఆ ఊర్లో ఉండగా పారాజీ పంత్ అనేటువంటి ఆయన, అక్కడ వేణుబాయి ఆ దంపతులు వారు ఆ పారాజీ పంత్ అనేటువంటి ఆయన ఆ ఊర్లో ఉంటూ ఆయన చక్కగా సంకీర్తన చేస్తూ, రామనామ సంకీర్తన చేస్తూ ప్రవచనాలు చెప్తుంటే అవన్నీ విని ఈ పారాజీ పంత్ ఎంతో సంతోషపడి ఆయన వారింటికి ఎన్ని భోజనానికి భిక్షకు పిలిచారట. భిక్షకు పిలిస్తే సరే వెళ్ళాట ఈయన. సమర్థుల వారు ఎవరింటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఉండే అందరినీ చాలా నిశితంగా ఇట్లా చూస్తూ ఒక దృష్టితో అందరినీ ఇట్లా చూస్తూ పరిశీలనగా చూస్తుండేవారట. అందరినీ చూసి ఏది మావాడేడి అన్నారట. ఏమిటో మావాడెవరు వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన కొత్తగా అప్పుడే వాళ్ళ ఇంటికి రావటం మావాడేడి అన్నారట. అంటుంటే ఇంతలోనే వాళ్ళ పిల్లవాడు ఆ రోజున పాఠశాలకు వెళ్ళి స్కూల్ లేదని వెనక్కి తిరిగి వస్తున్నట, సంచి తగిలించుకుని వస్తుంటే అప్పుడు మళ్ళీ ఏడి మావాడు అని మనం చూడగానే వచ్చేసావా అన్నట. అది వాడికే అర్థం కాల, ఇంట్లో ఉన్న వాళ్ళకే అర్థం కాల, ఏంటి ఇట్లా అంటున్నారు ఏంటని. ఆ వాడి మొహం వాళ్ళు చూడలేదు ఎప్పుడు, అదే ఆయన మొహం వాడు చూడలేదు, ఇంట్లో వాళ్ళు చూడలేదు. సరే వచ్చేసారట. వచ్చేసిన తర్వాత నా నాన్న నీ పేరేంట్రా అని అడిగిన తర్వాత ఇది ఒక కాగితం పెన్ను తెచ్చుకో అన్నట. ఆయన తెచ్చుకుంటే ఉత్త పెన్ను తెస్తాటరా, సిరా పట్టుకురా రాయాలి కదా అన్నట. తెస్తే సిరా పోయించి ఏవో చెప్తున్నట ఆయన, చక్కగా రాస్తున్నట ఆ పిల్లాడు. ఈ ఘట్టం మనం డ్రామా వేయించామండి బాబుజీ టైంలో, మా మాతాజీ టైంలో రాస్తున్నట. చక్కగా రాసేసరికి ఆయన అంతా అయిపోయిన తర్వాత తీసుకుని అబ్బా ఎంత బాగుందిరా నీ దస్తూరి, దస్తూరి అంటే హ్యాండ్ రైటింగ్ ఈ రోజుల్లో భాషలో అని, దస్తూరి ఎంత బాగుందిరా నీది, నాకు ముత్యాలులాగా ఉన్నాయి అని, ఏమమ్మా వీడిని నాకు ఇచ్చేస్తావా అన్నట అన్నట ఆయన. అనేసరికి స్వామి అదేంటి స్వామి అంత మాట అన్నారు, వాడిని మీకు ఇచ్చేస్తే మాకు ఉన్నదే ఒకడు, ఓ పని చేస్తాం మేము కూడా వాడితో పాటు మీతో వస్తాం అంతేగాని వాడిని విడిచి ఉండలేము అన్నట్టుగా ఆవిడ అందుట. సరే ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళైన తర్వాత అక్కడ ఆయన ఆ ఊళ్ళో ఒక హనుమంతుడి గుళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తూ అక్కడ రాముల వారిని ఊరేగించాలి. ఊరేగిస్తుంటే ఆ ఊరేగింపుకి దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు అడ్డం వచ్చింది. ఆ రథానికి అడ్డం వస్తే కొమ్మ, పెద్ద కొమ్మ అడ్డం వచ్చింది, మామిడి కొమ్మ. ఆ కొమ్మను కొట్టేయాలి. మామూలుగా మనం ఊరేగింపు చేస్తుంటాం నంబూరులో, మామిడి కొమ్మలు వస్తే మన వాడు ఇట్లా పైకి కర్ర పట్టుని ఎత్తుతారు, అది వెళ్తుంది, అది కర్ర పెట్టి ఎత్తితే వెళ్ళేటట్టు లేదు, అందుకని దాన్ని నరకాల్సి వచ్చింది. నరకొచ్చేసరికి కొంతమంది చెట్టు మీకు ఎక్కుతుంటే ఒరే మీరు అందరు ఆగండిరా అని మర్చిపోయి, ఈ పిల్లాడి పేరు అంబాజీ, అంబామాత అనేటువంటి ఆవిడ అంబాబాయ్ ప్రసాదంతో పుట్టాడు కాబట్టి వాడి పేరు అంబాజీ ఆ పిల్లాడి పేరు. ఒరే అంబాజీ నువ్వురా, నువ్వు చెట్టెక్కు నువ్వు కొట్టన్నట అని, ఎక్కడ కూర్చుంటావు కొమ్మని అటు చివరి కూర్చో, కొమ్మ చివరి కూర్చుని చెట్టు కొట్టమన్నట. అదేంటి స్వామి కొమ్మ చివరి కూర్చుని చెట్టు కొడితే ఆ కొమ్మ విరగ్గానే అందులో కింద పెద్ద బావుంది, బావిలో అప్పుడు అయిపోతాడు కదా వాడంలా, ఆ కుర్రాడం లేదండి చూడండి అది తమాష. పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు అన్నట, ఒరే నువ్వు కొట్టరా అన్నట. తల్లి వచ్చి గొడవ పెడుతూ అదేంటి స్వామి అట్లా అంటారు, బావిలో పడిపోతారు కదా అంటే, పడితే పండి అమ్మా అన్నట ఆయన. ఆమె లవో దీపం అంటుందిట. అనేసరికి బావిలో పడిపోతే చచ్చిపోతారండి వాడికి, ఈత కూడా రాదండి, రాకపోతే ఏం చేయమంటావు ఇప్పుడు, ఏం జరిగితే ధరని, ఒరే నువ్వు కొట్టరా అన్నట అని మళ్ళీ కాసి కొంచెం ముందుకెళ్ళి, ఒరే మీ అమ్మేమో కొమ్మ కొట్టద్దు అంటుంది, నేనేమో కొట్టమంటున్నాను, నీ ఇష్టం నువ్వేం చేస్తావు చేసుకొని వెళ్ళిపోయాట ఆయన. ఆయన వాడికి గురుదేవుడి ఆజ్ఞ, వాళ్ళ అమ్మ మాట లెక్క చేయలే, కూర్చుని కొమ్మ కొట్టాడు బావిలో పడిపోయాడు. అక్కడి నుంచి ఇంకా తెలిసిందేగా మనకి జనం నానా మాటలు మొదలెట్టారు. ఈ సాధువులు అంటారు అదంటారు ఇదంటారు, వీళ్ళు చేసే పనులకి అర్థం. ఇంకా ఒకటంటే విమర్శించేవాడికి ఏదో సామెత చెప్తారే అట్లా, వాళ్ళకి నోటికి ఇది ఉండదు, తల్లి కూడా కొంచెం బాధపడింది. ఇదేమిటి ఇంత బాధపడుతూ చెప్పాను, ఆయన కనీసం నా మాట వినిపించుకోలేదు, పడిపోతాడని చెప్పినా కూడా అని చెప్పి ఆవిడ బాధపడుతూ చివరికి మామూలుగా కాదు మామూలుగా తోలినాళ్ళు అందరూ కూడా. అయితే కొంతమంది అన్నట ఏ ఆయనకి ఏమన్నా ముందేమో నాకు ఇమ్మని అడిగారు శిష్యుడిగా, ఇప్పుడు మళ్ళీ శిష్యులు ఎక్కువ అవుతారు అనుకున్నారేమో, బహుశా అంత శిష్యులు ఎక్కువయ్యారనుకో వద్దులే అని చెప్పచ్చు కదా, ఇట్లాంటి పనులు చేయాలా చంపేయ్యాలా, ఇంకా నానా మాటలు మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత సరే ఇంకా సమర్థులు కూడా మొదలకుండా ఊరుకున్నారు. ఊరుకుని తర్వాత కొంతసేపటి తర్వాత ఆయన ఆయన ధ్యానంలో ఆయన కూర్చున్నారు. అప్పుడు తల్లి అనుకుందిట, సన్యాసినా ఈయనకేమన్నా పిల్లా జల్లా పెళ్ళా పెటాకులా ఏం తెలుస్తుంది ఆయనకి, ఆ తల్లి బాధ అంటే ఏం తెలుస్తుంది, మా కష్టాలు ఏం తెలుస్తాయి అని మనసులో అనుకుందిటండి ఆవిడ. ఇవి కూడా మనకి అనుభవంలో ఉంది. ఒక మన భక్తుల్లో ఒకళ్ళు ఇట్లాగే అనుకోవటం బాబూజీని, ఆ తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక పిల్లవాడు కొంచెం ఇదిగా పుట్టడం, మళ్ళీ ఆయనే వాడిని రక్షించటం, వాడు ఎందుకు పనికి రాకుండా ఒక మాంస పుత్తలాగా పుట్టి ఒక మాట లేకుండా ఒక కదలిక లేకుండా ఏమీ లేకుండా ఉంటే చివరికి ఆ పిల్లవాడి తండ్రి చాలా మహాభక్తుడు. ఆయన ఎంత భక్తుడంటే ఆయన బాబూజీని రాముల వారిగా చూసి ఏ హనుమంతుడైనా ఆయన హృదయంలో రాముల వారిని చూపించేది నా హృదయంలోనూ ఉన్నాడని చెప్పి ఒకప్పుడు ఆయన అద్దం పగలగొట్టి గుండె తీల్చుకున్నాయి ఆయన. అటువంటిది ఆయన తీసుకెళ్ళి ఆ బాబూజీ పదవి మీద వాడిని పడేస్తే మళ్ళీ వాడిని మనిషిని చేసింది ఆయనే. అంటే భక్తి లేక మాట్లాడరండి ఇవన్నీ, ధనేషణ దారేషణ పుత్రేషణ అంటారే. కొంతమంది ధనం కోసం వాళ్ళ మధ్య తగాదలు వస్తే బాబుగారు ఎప్పుడు వాళ్ళ వెంక చెప్తారు అని అనేస్తారు గబుక్కన ఆయనకి. ఎందుకండి మనం ధనం ఎవరు పంచుకుంటే ఆయనకేం కావాలి, దారేషణ పుత్రేషణ పుత్రులు ఉన్నారనుకోండి, ఈ పుత్రుల్ని ఏదో మేము అచ్చేద్దాం అనుకున్నాం, వాడికి వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం, లేకపోతే వీడికి ఇది చేద్దాం అనుకున్నాం ఏదో అంటారు కాదు అని ఒక మంచి ఆయన చెప్తారనుకోండి, వీళ్ళ దృష్టిలో అది చాలా తక్కువ కావచ్చు కానీ వాళ్ళకి నమ్మక అక్కడ ఎందుకు వస్తుందంటే ఈ ఇటువంటి భావాలు విశ్వాసలోపం, గాఢమైనటువంటి విశ్వాసం ఎక్కడైతే లోపిస్తుందో అప్పుడు ఇటువంటి భావాలు వస్తాయి. మరి ఆ పిల్లబడికి రాలే ఇంత చేస్తే వాడు పడిపోయాడు అందులో. సరే ఇట్లా నానా రకాలుగా అనుకుంటున్నారు. అక్కడ సాయంత్రం దాకా గడిచిపోయింది. ఆ తల్లి వెళ్ళి ఉండబట్టలేక ఆయన కూర్చున్న చోటుకెళ్ళి, స్వామి ఇప్పటిదాకా మా పిల్లవాడు తిరిగి రాలేదు, బావి దగ్గరికి వెళ్ళి పిలిచా కూడా నేను అంబాజీ అంబాజీని పలకట్లేదండి, చచ్చిపోయినట్టు ఉన్నాడండి వాడు నా కొడుకు అండి అందిట. అయ్యో మర్చిపోయానమ్మా, వాడు నీ కొడుకా, అసలు ఆ విషయమేనే మర్చిపోయా, నిజమే నీ కొడుకు కదూ, పద పద రక్షిద్దాం పద అని చెప్పి అప్పుడే ఏదో కొత్తగా వింటున్నట్టుగా ఆవిడ వెనకాల బయలుదేరి ఆవిడతో వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అన్నట. వాడి పేరు అంబాజీ, మా స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ఉండేవారు శ్రీనివాస అయ్యంగారని. అసలు ఆయన అంటే బాబూజీకి ఎంత ఇష్టము, బాబూజీ అంటే ఆయనకి ఇంకా ఎంత భక్తి, మనం ఎవరం పనికిరా నేను అట్లా అంటాను. ఆయన ఉన్నది 85లో మా స్కూల్కి వచ్చారండి ఆయన హెడ్ మాస్టర్గా, 88లో బాబూజీ సిద్ధి పొందారు, తర్వాత 97 దాకా ఆయన ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. మూడేళ్లే బాబూజీతో ఉన్నది కానీ ఎంత భక్తి అంటే ఆయన, తర్వాత కూడా ఎవరితో అన్న బాబూజీ గురించి చెప్పాలంటే బా అనగానే ఇక ఆయనకు నోట్లో మాట వచ్చేది కాదు, కళ్ళనీళ్ళే ఇక భూ అనలేకపోయేవారు ఆయన అంత. అందుకని ఆయన చూడగానే ఈయన కూడా ఏమిటో ఆయన ఏమండి రాఘవాచార్యులు గారు బాగున్నారు, ఆయన పేరు శ్రీనివాస అయ్యంగారు, ఆయన ఆయన పరిచయం అయినప్పటి నుంచి ఈయన ఎప్పుడు రాఘవాచార్యులు గారే, ఎప్పుడు కనిపించిన రాఘవాచార్యులు గారు బాగున్నారా అనేవారు. ఏమిటో ఎందుకు పెట్టారో బాబుజీ నాకు పేరని పాపం ఆయన, ఎంత ఇవన్నీ చెప్పుకుని ఆయన పరమానంద పడిపోయేవాడు. ఇవేమన్నా మన మామూలు వాళ్ళకి ఏమైనా గొప్ప విషయాలండి, బాబూజీ నా పేరు మార్చారా ఎందుకు అంటే విశ్వాసం లేనివాడు, నన్ను బాబూజీ అట్లా ప్రేమగా పిలిచారు నా పేరు అట్లా పెట్టారని చెప్పి ఆయన, అయ్యా ఏమిటో అదో చాలా అనుభవంగా, నిజమేనండి అంటే అంత ప్రేమ ఆయనకుందని. అట్లా ఆయన కళ్యాణ్ అన్నట ఆ బావి దగ్గరికి వెళ్ళి అనేసరికి అన్నట్టు వాళ్ళు లోపలి నుంచి. అప్పటిదాకా వాళ్ళ అమ్మ మొత్తుకుంది అక్కడ నుంచి అంబాజీ అంబాజీ అని మాట మంతి లేదు పలికి అట్టువాడు, నీకు లోపల నీ శుభం జరిగిందా నీ శుభకార్యం పూర్తయిందా అన్నట, అయింది స్వామి అన్నట, అయితే రా బయటికి అన్నట వచ్చేటవాడు. ఇది వేయించాం మనం ఆ కళ్యాణ్ ఎవరంటే మన కళ్యాణి వాళ్ళ అమ్మాయి, మీ అమ్మాయి కాదు కాదు జయప్రద కాదు కాదు, కళ్యాణి సింగ్ జయప్ర అమ్మాయితో వేయించాం మన నంబుల జయప్రద కుమార్ వాళ్ళ
కూతురు
కళ్యాణ్ వీడి పేరు అది. నువ్వు కళ్యాణిలోకి వెళ్ళావు, ఈ కథలో లేవు. కళ్యాణ్ అని పిలిచేసరికి బయటకు వచ్చాట అబ్బాయి. ఈ రామ కూడా ఎట్లా వేసాయని తెలుసా అంటే, మన టైం ఎంత ఉందో, ఎంత ఉంటే అంత ఉందిలే అండి, మా అవతాజీ విషయాలు బాబుజీ విషయాలు చెప్పుకుంటే బాగుంటుంది, పన్నెండింటి దాకా ఎంత అయితే ఎంత అవుతుంది. మేము నంబూరులో పిల్లలకి పాఠాలు చెప్తుండేవాళ్ళం స్కూల్లో పనిచేసి. ఒకరోజు మాతాజీ ఫోన్ చేశారు ఇక్కడి నుంచి, అప్పుడు మన ఆశ్రమం లేదు, ఉప్పల్లో జరుగుతుంది అప్పుడు సత్సంగం, తర్వాత కృపానంద హాల్లో జరిగాయి. ఉప్పల్లో జరుగుతున్నప్పుడు ఆవిడ ఫోన్ చేసి అక్కడ వేయించాలనుకున్నారు డ్రామా. పిల్లలందరినీ తీసుకుని ఇప్పటికిప్పుడు బయలుదేరి మీరు అందరూ హైదరాబాద్ రండి అన్నారు. ఏది డ్రామా పిల్లలందరినీ, ఒక పిల్లల్ని తెస్తే సరిపోతుందండి, డ్రామా అంటే ఎన్ని ఉండాలి, ఆవిడే చూసుకుంటారు అవన్నీ. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, ఏమేమి కావాలి లిస్ట్ ఇచ్చాము. ఇక్కడ ఉన్నవాళ్ళు పాపం వీళ్ళందరూ చాలా సహాయం చేసేవాళ్ళు. అప్పుడు తీసుకుని ఇక్కడ వచ్చామన్నమాట హైదరాబాద్. వచ్చి ఆ ఉప్పల్లో వాడికి ఆ బావి తయారు చేయడానికి ఎవరో ఇక్కడ ఒక ఇవి చేస్తే ఐరన్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు అతన్ని పట్టుకున్నారు మొత్తానికి. ఆ బావి కూడా తయారు చేయించారు, బావిలో పడాలిగా కళ్యాణం, అందుకని అది కూడా వేయించాడు రామ ఇక్కడ. సరే వాడు బయటకు వస్తాడు, వచ్చిన తర్వాత అప్పుడు వాడిని కౌగులించుకొని, ఒరే నువ్వు నిజంగా నా పుత్రుడు నువ్వురా, నువ్వు ఇవాళ నుంచి నువ్వు నాతోనే ఉంది కానీ అని చెప్పి ఆయన. అప్పుడు ఇంక తల్లి ఏం చెప్పలేదు, అంటే అప్పుడు గ్రహించుకుంది, అంటే అంతవరకు ఏదో ఇట్లా చేశారంటే అట్లా చేశారంటే బాధపడింది కానీ ఇంకప్పుడు వాడితో పాటు తీసుకెళ్ళిపోతుండే కూడా ఆవిడేమీ బాధపడలేదు, అంతకంటే భాగ్యమే ఉంది అనుకుంది అప్పుడు ఆవిడ. ఆ రకంగా కళ్యాణి ఆయనతో పాటు ఎటువంటి భక్తులు అయ్యాడంటే తర్వాత వాడు అసలు ఏదన్నా పని చేయాలంటే కళ్యాణ్ ఇది చేయమంటా ఇది చేద్దామా అని వాడు సలహా తీసుకునేవారట. సమర్థరామదాస్ గారు ప్రతిదానికి ఆయన వాడు సలహా అడిగేవారట, అంత భక్తులు అయ్యాడు వాడు. ఆ రకంగా ఆ కళ్యాణ్ కథ ముగిసింది అన్నమాట. తర్వాత ఒకసారి ఈ సమర్థుల వారు అంగాపురం అనేటువంటి చోట దిగుడు బావిలో దిగి స్నానం చేస్తుంటే లోపల నుంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు అని ఒక నాదం వినపడుతుంది ఆయనకి. ఏమిటా అని చెప్పి ఆయన బాగా లోపలికి వెళ్ళి ఆ దిగుడు బావి లోపలికి వెళ్ళేసరికి అక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు, ఒక అమ్మవారి విగ్రహం కూడా ఆ లోపల ఉందిట. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ ఈ విగ్రహాలు చూస్తే అందుట్లోంచి సౌండ్ బయటకు వస్తుందిట. అప్పుడు ఆయన వాటిని తీసుకుని బయటకు వచ్చి ఆ బావ గట్టిమీద పెట్టి వాటిని తీసుకెళ్ళి అక్కడ నా ప్రతిష్ట ఆ విగ్రహాల ద్వారా వచ్చింది ఆ సౌండ్ తీసుకెళ్దాం అనుకుంటుంటే ఈ లోపల ఊళ్ళో ఎవడో చూసి ఆ బావిలో అంటే అవి మంచి బంగారపు విగ్రహాలు, అందుకని విగ్రహమే అక్కడ రాముల వారమే భక్తి కాదు బంగారపు విగ్రహాలు కదా, ఎవడో చూసి వెళ్ళి ఆ ఊరి పెద్దకు చెప్పాట. చెప్పేసరికి గబగబా వచ్చి ఇవన్నీ మావే ఉంటాయి, మా పూర్వీకులు ఈ తులుసుకులకు భయపడి ఇంట్లో ఉంటే అంటే మన ఇంట్లో రాములవారి గ్రహాలు అవన్నీ ఉంటే మమ్మల్ని ఏం చేస్తారో భయం కొద్దీ ఆ బావిలో దాచినట్టున్నారు, మీకు వీటి మీద హక్కు లేదన్నట్టు. సరే నమశివాయ అన్నట్టు సరే జయ జయ రఘువీర్ సమర్థం అనుకుంటే ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాటిని తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తుంటే ఆయన చక్కగా అవలీలగా బావిలోంచి పైకి తెచ్చారు. వీళ్ళకి ఇంచు కదలటల్లాది చాలా ప్రయత్నం చేశారు, ఇక వాళ్ళ వల్లగాక వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి ఏం చేయలేకపోయారు. ఆ విషయం మళ్ళీ ఆయన కొంచెం ముందుకెళ్ళగా ఆయన తెలిసి ఆయన దగ్గర ఉండేటువంటి కళ్యాణ్ పంపించి, ఒరే కళ్యాణ్ వెళ్ళవి కళ్యాణ్ కాదు బాణాజీ గోసావి అని ఇంకొక ఆయన కూడా ఆయన ఉన్నారట, వెళ్ళి విగ్రహాలు పట్టరా అన్నట్ట. ఆయన వెళ్ళి ఆయనతో పాటు ఉన్నాడు. వెళ్ళి ఒక ఆయన దగ్గర జోల సంచి లాంటిది ఉంటుంది, ఆ విగ్రహాన్ని తీసుకుని జోలులో వేసుకుని వెళ్ళిపోయారట. అంటే ఎవరికి లొంగయ్యవి మీవి కావన్నారు కానీ ఆ విధంగా అదొక ఘట్టం. తర్వాత శివాజీ, ఇప్పుడు ఆయన అనుకున్నది జరుగుతుంది, శివాజీని చేయాలన్నారు కదా. ఇంకోటండి, ఏ పని అయినా సరే అంటే ఇందాక మనం చెప్పుకున్నామే ధనేష్ణ దారేష్ణ అని ఇంకో చిన్న అంటే అది మా అనుభవం కాబట్టి చెప్పాలనిపించింది. బాబుజీ ఉత్తర యాత్రలకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడే ఉన్నాం, మా నాన్నగారు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఉంటే అప్పుడు నేను ఎక్కడో అనుకోకుండా నాకు ఎప్పుడు బళ్ళార్లో మా తాతయ్య ఉండే, తాతయ్య దగ్గరికి వెళ్ళాలి అది ఇదని ఏదో సెలవులు వస్తేనే వెళ్ళిపోయా. మా అన్నయ్య తమ్ముడు కూడా లేరు ఇక్కడ, మొత్తానికి మా చెల్లెలు ఒక్కతే ఉంది వాళ్ళ దగ్గర, దానికి మూడో క్లాస్ ఉన్నట్టుండి వినపట్టలేదా ఉన్నట్టుండి బాబుజీ దగ్గర నుంచి అప్పుడు టెలిగ్రామ్ అప్పట్లో టెలిగ్రామ్లు ఉత్తరాలు కదా, ఫోన్లు లేవు. ఉత్తర యాత్రలో ఉన్నారు ఆయన, ఉత్తరం రాయించుంటున్నారు, టెలిగ్రామ్ కూడా కాదు. తారక మామ గారు తన ఉత్తరం రాయించారు, వెంకటరత్న నువ్వు బయలుదేరి నన్ను ఫలాన చోటు కలుసుకోవాలి యాత్రల్లో, దగ్గర ఇది ఉంది అమ్మా నాన్న వెళ్దామంటే దాన్ని ఏం చేస్తారు, దాన్ని కూడా తీసుకుపోయారు. దాని అదృష్టం అది. నేను ఎప్పుడు యాత్రలకు వెళ్ళా బాబుజీ ఉన్నప్పుడు, అది చిన్నప్పుడు వెళ్ళింది. తీసుకెళ్తే సరే బాబుజీతో యాత్రలు ఎట్లా ఉండేవంటే, ఎక్కడన్నా ఒక చోట దిగితే ఇంకా వాళ్ళ ఎవరి సామాన్ వాళ్ళు మోసుకుంటున్నో రైల్లో వదిలిపెట్టినాను, నేను రైల్లో వదిలిపెట్టి ఇక ఆయన మనం మీ అందరు చూసే ఉంటారు, బాబుజీ బయటకు వచ్చి నడుస్తున్నారంటే మనం పరిగెత్తాలి వెనకాల. ఇప్పుడు మాతాజీ కూడా అంతే, పక్కన ఊరికి వెళ్ళి చేయబట్టుకుంటారు కానీ ఆవిడ నడక ఎట్లా ఉంటుందంటే మనం వెనకాల పరిగెత్తాలి, అట్లా ఉంటుంది నడక. ఇక ఎక్కడ దిగినా సరే ఎవరు రిక్షాలు, అప్పట్లో రిక్షాలు ఏమి ఎక్కడానికి వీల్లేదు. ఆయన నడిచెళ్ళేవారు, ఆయన నడిస్తే వీళ్ళు రిక్షా ఏమి ఎక్కుతారంటే చచ్చంటే అంతా నడవలసిందే. అట్లా నడుస్తూ వెళ్తుంటే ఒక చోట మా చెల్లెలకి పాప చిన్నది చెప్పులేవో తెగిపోయినేదో అయింది. సరే కొంత దూరం వెళ్ళాక మా నాన్న దానికి కాళ్ళు కాలుతున్నాయి చెప్పులు కొనిపెడదామని చూశారు. బాబుజీ కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆయన ఈయన ఆగారు కదా వెనక్కి తిరిగి, వెంకరత్నం అనేసరికి ఈయన లేరు. ఏం చేస్తున్నావు రా, ఇంకా చెప్పులు కొంటాం అమ్మలా. సరే వెళ్ళిపోయారు. పాపం అట్లాగే కాళ్ళు కాలుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మనకు కూడా రావచ్చు భావన, ఇదేంటి చిన్నపిల్లకి ఇట్లా కాళ్ళు కాలుతుంటే కాస్త చెప్పులు కొనుక్కొని ఇవ్వచ్చు కదా అంటే చిన్న చిన్న విషయాలేనండి మనం చెప్పుకోవడానికి. వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు, ఆకలి వేస్తోంది దానికి. అయినా సరే పాపం అదేం గొడవ చేయలేదు కానీ ఏం కొనిపెట్టడానికి లేదు, ఆయన ఆగితే కదా. కానీ ఈ మధ్యలోనే కాస్త అక్కడక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఆ పకోడీలు అవి ఇవి అక్కడ పొట్లాలు కట్టించుకున్నారు ఎవరో. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన సడన్గా ఆగిపోయి, ఇదిగో ఈసురమ్మా ఆ పొట్ల పెట్టి పట్టరా అన్నారు. ఓ పకోడి పొట్లం ఇచ్చి పొట్లం ఇప్పి దించేదికి ఇచ్చి నువ్వు తినవే, అప్పుడు ఇందాంచి ఆకలితో ఉంది చిన్నది అంటే ఆవిడకి భక్తి లేదా మనకు ఉందని కాదు, ఆయన లీలలు. దానికి ఆకలేసినా దానికి కాళ్ళు కాలుతున్నా మరి అంటే అది అట్లాగే నడిచింది, వీళ్ళకి తీసుకెళ్ళారనుకోండి అదే సమయంలో మనం ఇదేంటి కొంచెం చిన్నపిల్ల కదా కాస్త కొన్నివ్వచ్చు కదా కాస్త పెట్టనివ్వచ్చు కదా అనుకున్నాం అనుకోండి అయిపోయి. అంటే ఇవన్నీ మనకు అనుభవాలు, ఇవి మనకు చిన్నగా కనిపిస్తే ఇందాక ఆవిడ కనుక ఈయనకి అసలు మా బాధ ఏం తెలుస్తుంది, ఇది అది పెద్దది అనుకోండి బావిలో పట్టడం అనేది చెప్తున్నా. కానీ చిన్న చిన్న వాటిలోనే మనం ముందు అది ఆ సాధన మొదలెడితే ఏమి అది ఎప్పుడొస్తుంది. అందుకనే కులశైలములు పెళ్ళగిలి వచ్చి పైబడిన జలరాసులే పొంగి ప్రళయమే కలిగిన చెలియించని భక్తునికే కలదు స్థానమన్నది. కులశైలాలు అవన్నీ పెళ్ళగిలి పడక్కల, ఇంత చిన్నవాడి దగ్గరే మనం ఈ చిన్నదాని దగ్గర సాధన మొదలెడితే అప్పుడు అక్కడ తట్టుకునే శక్తి మనకు వస్తుంది. చిన్న పాట ఎందుకు పాడంటే నేను ఎవరు అడిగాను, ఏమంటే మేము మాట్లాడుతుంటే ఒక పాటన పాడతారేమో అనుకున్నాం పాట పాడలేదన్నాడు తమ్ముడు. అందుకని ఇప్పటికే వచనంగా చెప్పుకుని ముందుకెళ్ళిపోదాం అనుకుని పోన్లే ఒక చిన్న అంటే సందర్భం రావాలి ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు శివాజీ దగ్గరికి వద్దాం మనం. శివాజీ గారు ఈయన పర్యటనలో ఉన్నప్పుడు సమర్థ రామదాస్ గారు ఆయన మధ్యలో తుకారాం గారిని కలిశారు. కలిసినప్పుడు ఆయన యొక్క నామధేయం అడిగి తెలుసుకుని మీరు ఎక్కడుంటారు ఏమిటని ఆయనతో సంభాషణ జరిపి ఏదో సామెత చెప్పినట్టు వాళ్ళిద్దరూ మరి ఎవరు తక్కువ కదా అక్కడ ఈయన కలుసుకున్నందుకు ఆయన కలుసుకుంది ఈయన కూడా ఎంతో సంతోషించారు. ఆ రకంగా సమర్థ రామదాసు గారిని కలుసుకున్నటువంటి తుకారాం ద్వారా శివాజీ మహారాజు వారు సమర్థ రామదాసు వారిని గురించి విన్నారట. ఆయన విని ఆయన ఊరికే కేవలం విన్నంత మాత్రం ఆయన గొప్పతనాన్ని గురించి ఈయన చెప్పిన దాని గురించి చెప్పిన విషయాన్ని విన్నప్పటి నుంచి ఆయన మనసులో ఆ శివ సమర్థ రామదాసు గారు నేను దర్శించాలి, ఆయన దగ్గర నేను ఆయనకి నేను శిష్యుణ్ణి కావాలనే ఆవేదన బయలుదేరింది ఈ శివాజీకి. చూడండి అసలు అంటే రాములు వారు ఊరికే అన్నారండి ఈయన సాధన టైంలో దీక్ష ఇచ్చినప్పుడు శివాంశతో పుడుతున్నాడు శివాజీ, ఆయనకి నువ్వు మంత్రోపదేశం చేసి ఆయన నువ్వు దేశ సంరక్షణార్థం వినియోగించుకోవాలని చెప్పారే అటువంటి వాడు ఆయన శివాంశతో ఉన్నటువంటి వాడు. ఆయనకి తపన మామూలు తపన కాదు, ఆయనకి తపన బయలుదేరి ఆ శివాజీ సమర్థ రామదాస్ గారికి నేను ఎప్పుడెప్పుడు దీక్ష పొందుతానా, ఎప్పుడెప్పుడు మంత్రోపదేశం తీసుకుంటానా, నేను ఎప్పుడెప్పుడు ఆయన శిష్యుని అవుతానా అని రాజ్యపాలన చేస్తూ కూడా ఆయన ఇంకా ఆవేదన తట్టుకోలేక ఆయన గబగబా ఆయన కోసం కొంతమంది మనుషులను పంపించారట. వాళ్ళు తిరిగి వచ్చి మాకు కనిపించలేదు స్వామి అన్నట్ట. ఇక ఆయనే బయలుదేరారు. బయలుదేరి చివరికి అమ్మవారి గుళ్ళ భవానీ అమ్మవారు, తుల్జాపూర్ అమ్మవారు అనుకుంటు. ఆ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి ఆవిడ దగ్గర పడి, అమ్మా భవానీ నువ్వు వరదాయినవి, నువ్వు వరాలు ఇచ్చేదానివి నాకు, నాకు ఈ వరమేమమ్మా, నాకు సమర్థరామదాస స్వామి వారి దర్శనం అయ్యేటట్టు చెయ్యి, నేను వారి శిష్యుణ్ణి కావాలి, నా ప్రార్థన ఆలకింపమని పాపం. చివరికి ఆయన చాలా కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఆవిడ దగ్గర, అంటే ఆవేదనతో ఏడుస్తూ, ఆయన పక్కన ఉండేటువంటి వారి స్వామి మీరు కొంచెం ఆహారం తీసుకోవాలంటే నాకు అన్నపానీయాలు ఏం వద్దని చెప్పి ఆ గుళ్ళో అమ్మవారి వైపు తలకాయ పెట్టుకుని ఆయన ఏడుస్తూ అట్లా నిద్రపోయారట. నిద్రపోయేసరికి ఉన్నట్టుండి సమర్థ రామదాస స్వామివారు సంఖలో దండం పెట్టుకుని, దండం ఉండేదానికి సంఖలో, మనం ఆయన ఇవి చూస్తాం ఫోటోలు, ఒక కౌపీనం ధరించి, ఆయన కౌపీనం మాత్రమే ధరించేవారు, కౌపీనం ధరించి సంఖలో దండం పెట్టుకుని చేతిలో జపమాల, మెళ్ళో తులసిమాల ఇవన్నీ వేసుకుని కాళ్ళకి పాదుకలు వేసుకుని ఆయన దర్శనమిచ్చారు. సరికి వెంటనే ఆయన లేచి నమస్కారం చేసి, కానీ ఎవరో తెలియలే, స్వామి ఎవరు మీరంటే, అదేనయ్యా నువ్వు వెతుకుతున్నటువంటి రామదాసు నేనే అన్నట్టు ఈయన. ఇంకా ఆయన ఆనందానికి అవతులు లేవు. అయ్యేసరికి అప్పుడు ఆయన ఈయనకు ఒక కొబ్బరికాయ, ఒక తులసిమాల ఇచ్చారు ఈయనకి. ఇచ్చేసరికి ఆ కొబ్బరికాయ తులసిమాల మెళ్ళో వేసుకుని ఆహా ఆనందం పొందే లోపల ఆయనకి మెలుకొచ్చింది. ఇంతకీ ఇదంతా కళ అంటే కళ అనుకున్నారట, చూస్తే చేతిలో కొబ్బరికాయ అంతా మెళ్ళో జపమాలు ఉందిట, అది కళ అందామా నిజమందామా, కానీ ఆయన కనపడ ఇద్దరిలోంచి ఈయన మేలుకున్నారు. ఆ తల్లికి భార్యకి ఈ విషయం చెప్పేసరికి వాళ్ళు చాలా సంతోషపడిపోయి ఎంతో ఇదయ్యారట. ఆ తర్వాత ఈ తులసీదాస్ గారు ఆయన వెతుక్కుంటూ అక్కాబాయి అని చెప్పుకున్నాం ఇందాక అక్కడికి వెళ్ళారట. మార్గ మధ్యంలో వెళ్ళేసరికి ఆవిడ, అమ్మా ఇట్లా మీకు తెలుసని చెప్పారు, సమర్థ రామదాస్ గారికి మీతో పరిచయం ఉందని చెప్పారు, వారి దర్శనం ఎప్పుడు అవుతుందో మీరు ఏమని చెప్పగలరా అందుట అనే అనేసరికి, మరి ఫలానా చోటు ఉన్నారు ఆయన, మీరు వెళ్ళండి అని, మీరు మహారాజులు కాబట్టి మీరు ఒంటరిగా వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మినిస్టర్ వస్తున్నారంటే అటు 20 కార్లు ఇటు 30 కార్లు ముందు 2 కార్లు అట్లా ఉండాలి కదా సెక్యూరిటీ, అందుకని మీరు ఒంటరిగా వెళ్ళొద్దు, నన్నుకొని వెంట పెట్టుకెళ్ళండి అనేసరికి, ఆ రోజుల్లో శివాజీ అంటే ప్రజలందరికీ ఎనలేనటువంటి అభిమానం, అందుకని నాకు ఆ భయం ఏం లేదు, నేను ఒక్కడనే వెళ్తానని చెప్పి ఆయన అంటే, ఆవిడ ఇంకా కొంచెం ఆవిడే భయపడి, అంటే తురుషుకులు ఎటువంటి కీడు తలపెడతారో అని భయపడి దివాకర్ భట్టు అప్పుడు ఆవిడతో ఉన్నట్టు, ఎవరు సమర్థ రామదాస స్వామి స్వామి శిష్యుడు, ఆయన నుంచి తోడు పంపించిందిట. పంపించేసరికి ఆయన ఒక అదేదో వృక్షం కింద కూర్చుని, ఆయన మేడి చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటున్నట్టు ఒక చోట, ఒక ప్రాంతం ఆవిడ చెప్పించోట. వెళ్ళేసరికి అలికడేసరికి ఎవరక్కడ అన్నట్టు ఆయన. అప్పుడు కూడా మనకేం గుర్తొస్తుంది, ప్రతి దాంట్లోనూ ఆ పైకి వెళ్తే చాలు బాబు దర్శనం చేసుకుందామని. అక్కడ ఒక చక్క స్క్రీన్ లాంటిది అడ్డం ఉండేది, దాని యువతలు ఉంచిన వాళ్ళం, ఎదురుపట్టానికి భయం, వెంటనే ఎవరక్కడ అంటే ఒక్కసారి గుండె చాలు తెలియదు. మన అదృష్టం బాగుంటే ఎవరన్నా పిలిస్తే మళ్ళీ నవ్వుతూ మాట్లాడితే మనంత వాళ్ళేమని పొంగిపోయేవాళ్ళం. ఎవరక్కడ అన్నారు అనగానే, శివాజీ మహారాజు వెళ్ళాల, దివాకర్ పట్టు ముందుకెళ్ళి స్వామి అన్నట, ఏంటి దివాకర నువ్వెందుకు వచ్చావురా అన్నట్ట. బాబుజీ నేను శివాజీ మహారాజు వారితో వచ్చానండి అన్నట్టు అంటుంటేనే ఆయన కూడా వచ్చారట. అసలుకి ఏంటి మహారాజు గారు ఇట్లా రాజ్యాన్ని వదిలిపెట్టి ఇట్లా వచ్చారంటే ఏదో చాలా విశేషమే ఉండాలి అని చెప్పి ఆయన కొంచెం, బాబుజీ కూడా అట్లాగే ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే రండి రండి అని వాళ్ళకి కుర్చీ వేయించి చాలా ఇదిగా చూసేవారు. ఎప్పుడైనా కృష్ణార్జున గారు వాళ్ళందరూ వస్తుండేవారు, అట్లాగే తీసుకొచ్చి ఒక ఆసనం వేయించారట. ఆయన దర్శనం కోసం తహతలాడుతున్నారేమో, అసలు ఆయన చూసి మై మర్చిపోయి, స్వామి మీ ముందు ఆసన దాంట్లో కూర్చునే అర్హత నాకు లేదు అని ఆయన కింద కూర్చుంటే, ఒకసారి ఆయన పక్కనే కళ్యాణం ఉన్నట్ట, కళ్యాణం వంక చూసారట. చూసే పొద్దున్న నుంచి నువ్వు మహారాజు గారు వస్తే కుర్చీ వేయాలో దాంట్లో బాగా మెత్తడి దిళ్ళేయాలో ఏవేవో అనుకుంటున్నావు, చూసావా మా శివబాను చూసావా అన్నట్టు ఆయన. ఆయన ఆయన్ని చూసిన మొట్టమొదటి దీని నుంచి ఆయన శివబా అంట మొదలెట్టారు ఆయన, అంత అంటే ఒక ముద్దు పేరులాగా శివబా శివబా అనేవారట. చూసావా ఎట్లా ఉన్నారో అని అన్నట్ట. సరే అయిపోయింది. ఆ తర్వాత ఏంటి ఇట్లా వచ్చారు అని చెప్పి ఆయన అడిగితే, స్వామి మీ దర్శనం చేసుకోవాలని వచ్చాను. ఆహా అట్లాగా, మేము మీ దేశంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతకాలం నుంచో ఉంటున్నాము, మరి పాపం మీకు అసలు మేము ఉన్నామని కూడా ఎక్కడ తెలిసినట్లేదు, మీ రాజ్యపాలన చాలా బాగా జరుగుతున్నట్టుందే అన్నట్టు. అంటే ఎవరున్నారో సాధు సన్యాసులు ఎవరున్నారో ఏమిటో మీరు అంత పట్టించుకోలేదు అనుకుండా చాలా బాగా జరుగుతోంది అన్నట్టు. అనేసరికి వెంటనే ఆయన పాపం బాధపడుతూ క్షమించండి స్వామి, నా తప్పు అయిపోయింది, నేను గుర్తించలేకపోయాను, మీ దర్శనం కావాలనుకుంటున్నానే కానీ ఈ ధ్యాస నాకు లేదు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి, ఇంతకీ ఏంటయ్యా నువ్వు ఎందుకు వచ్చావంటే, మీరు నాకు దీక్షను ఇవ్వాలి స్వామి అని చెప్పి ఆయన అన్నట్టు. అనేసరికి అప్పుడు కళ్యాణ్ పక్కన ఉన్నారు కదా, ఒకసారి కళ్యాణ్ మొక్క చూశారట, అంటే కళ్యాణ్ తలువు పెట్ట అర్హుడే అని. ఏంటి ఇవ్వచ్చు అంటావా, ఈయనకి ఈయన అర్హుడేనా అని కళ్యాణ్ మొక్క చూశారట. అప్పుడు కూడా మనకేం గుర్తొచ్చింది, బాబుజీ హయాంలో శేషగిరిరావు గారు అని ఉండేవారు. ఆయన బాబుజీ దర్శనం కోసం ఎవరు వచ్చినా సరే వాళ్ళని అక్కడ పరిశీలించి చూసి వీళ్ళకి అసలు దర్శనం చేసుకునే అర్హత ఉందా లేదా అని అక్కడ పరిశీలించి అర్హత ఉందరే ఆయనకు అనిపిస్తే పంపించేవాళ్ళు అదే అట్నించటే, ఆయన వెళ్ళండి ఆయన దగ్గర ఏం లేదండి ఆయన ఊరికే అని, ఈయనే ఊరికే మీకు ఆయన దర్శనం చేసుకోవడం వల్ల మీకు వచ్చే లాభమే ఉండదు, ఆయనంత గొప్పవాడు ఆయన అంటే వాళ్ళ మనసులో భావాలు ఉండి ఉంటాయి, చూద్దామేంటో అని కొంతమంది వస్తారు. అందుకని ఈయన బయట పరిశీలించి వాళ్ళు సత్తా ఏంటో తెలుసుకుని అప్పుడు లోపలికి పంపేవారు. మన చరిత్రలో మీరు చదువుకుని ఉంటారు ఒకసారి, మనకి మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇక్కడ. కళ్యాణ్ అట్లా కళ్యాణం ఒక చూశారు ఆయన, ఏమిటి ఇట్లా ఏ మాటలు లేవు అక్కడ ఇట్లా అన్నట్ట కళ్యాణ్ ఇవ్వచ్చు. ఏమండి కళ్యాణ్ శిష్యుడు కానీ అంతటి మామూలు శిష్యుడు కాదు, అంటే ఆయన సలహా తీసుకుని నేను చేస్తున్నారంటే నన్ను కాబట్టి అడుగుతున్నారు, నేను కాబట్టి నన్ను కాలు రగలేలే, కానీ అప్పుడు కూడా శిష్యుడిలాగానే ఉండేది ఆయన ప్రవర్తన ఆయన అడిగితే తప్ప. సరే ఆ రకంగా ఆయనకి శివాజీ మహారాజ్కి దీక్ష ఇచ్చారట. ఈ దీక్ష ఇచ్చడానికి నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసినా నీకు దానికి కావాల్సినటువంటి పుష్పాలు ఫలాలన్నీ ఏర్పాటు చేసుకోమన్నారు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని ఆయన ఏదో ఏర్పాటు చేసి అన్నీ వచ్చాయి. సరే ఆ దగ్గర ఉండేటువంటి దివాకర పట్టు చక్కగా సమర్థ రామదాస్ వారి పాదాలు కింద పెట్టి కూర్చుంటే ఆయనతో పూజ చేయించారట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆయనకి చెవిలో ఆయన చక్కగా మంత్రోపదేశం చేశారట. శివాజీ మహారాజు గారు చేసిన తర్వాత శివాజీ అన్నట్ట, స్వామి నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, సాధన చేసుకుంటే మీతోనే ఉండిపోవాలని ఉంది, నీ స్వధర్మం ఉంది కదయ్యా, నీ ధర్మాన్ని వదిలిపెట్టి నా దగ్గర ఉండటం అనేది అది వేరే ఒక పరాయి విషయం, ఏదైనా సరే గొప్పది కావచ్చు, ఒక విషయం చాలా గొప్పది కావచ్చు, కానీ ఎంత గొప్పదైనా మన ధర్మాన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుని దీనికోసం దానికోసం దీన్ని వదిలిపెడతా అంటే అది ధర్మం కదా, అధర్మం అవుతుంది అది. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ రాజ్యపాలన నువ్వు కరెక్ట్గా చేసినప్పుడే నీకు నా యొక్క ఇది లభిస్తుంది, నీ గురు కటాక్షం, కాబట్టి నేను చెప్పింది చెయ్యన్నట్ట ఆయన. పాపం దాంతో ఆయన సరే అన్నట్ట అని కళ్యాణ్ పిలిచి నువ్వు అక్కడ రాముల వారి గుళ్ళో తీసుకెళ్ళా శివాజీని, ఆయన దర్శనం చేయించు నువ్వు, నేను కొంచెం పని మీద అట్ట వెళ్ళొస్తా అని ఈయన వెళ్ళిపోయాట సమర్థ రామదాస్ గారు. అప్పుడు రాముల వారిని తీసుకెళ్ళి మన కళ్యాణం అక్కడి నుంచి ప్రార్థన చేసి ఆయన పూజ అయిపోయిన తర్వాత రాముల వారిని ప్రార్థించారట కళ్ళు మూసుకుని, స్వామి సమర్థ రామదాస స్వామి వారి శివాజీని పంపించారు, ఆయన యొక్క సమర్థ రామదాస స్వామి వారి యొక్క అనుగ్రహం ఈయనకి కలిగింది, మీ అనుగ్రహం కోసం ఆయన పంపించారు, మీ దర్శనం చేయించమని మీరు అనుగ్రహించాలని కళ్యాణ్ ప్రార్థిస్తే అప్పుడు రాముల వారి కిరీటం మెడలో ఉన్నటువంటి చిన్న ఒక ముత్యాల ఇది దాని లాంటిది ఒక చిన్న ముక్క కింద పడింది, దాన్ని ఆయన ప్రసాదంగా భావించి ఆయన శివాజీ తలపైన ఉండేటువంటి తలపాకలో తురాయిగా ఎవరు మన కళ్యాణ్ ఆయనకి ఇచ్చి ఈయన ప్రసాదం అండి మీరు తీసుకెళ్ళని చెప్పి ఇచ్చారట ఆయన. ఆ విధంగా శివాజీకి అక్కడే రీనే. తర్వాత అక్కడ అక్కాబాయిని పిలిచి, అక్కాబాయి మరి మన మహారాజు గారు వచ్చారు, మరి మనం మహారాజు గారు అంటే సార్ మనం భోజనం పెట్టాలి కదా అన్నారు అని, ఇదిగో రోజులాగా పచ్చడి మెతుకులు పెడతావేమో, చక్కగా పిండి వంటలు అవి చేయండి రాజుగారు ఆయన, రోజులాగా పచ్చడి మెతుకులు పెట్టకండి అన్నట్టు. అనేసరికి పాపం శివాజీ గారు బాధపడుతూ, అయ్యా నా రాచరికం అవన్నీ ఇక్కడ కాదండి, నన్ను అట్లా అటువంటి మాటలతో నన్ను లజ్జితుడిని చేయకండి, మీరు మీ ముందు నేను ఎప్పుడు మీ దాస అందాసుడినే అని చెప్పి ఆయన అంటే, ఉండవయ్యా అట్లా అంటావేంటి, ఏదో నీ వంకతోనా మాకు ఆవిడ ఏమైనా చేసి పెడుతుందేమో అని మేము అడుగుతుంటే నువ్వు మధ్యలో అడ్డుపులు వేస్తావేంటి, ఇక్కడ కూడా బాబుజీ గుర్తురాదండి మనకి, కార్తీక మాసం వస్తే నక్తమని చేయించేవారు వీళ్ళందరితో చివరిలో అక్కడ ఉన్నవాళ్ళు, అప్పుడు మా నాన్న స్వర్ణ వీళ్ళందరూ సాయంత్రం పూట భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు పగలని తినకుండా. ఇప్పుడు వడ్డిస్తుంటే ఇట్లాగే అనేవారు ఆయన. వాళ్ళ ఆయనేమి ఇప్పుడు అమ్మేమి తీసుకుంటున్నారండి? మనకేమో కింద పంచభక్ష వర్మాణాలు, కూర, పప్పు, పచ్చడి, పెరుగు, చారు ఒకటేంటి, ఇంకెవరన్నా ఏమైనా తెస్తే ఇంకా అవి అనేసరికి ఆయన ఉండబోయా నువ్వు ఆగు అక్క, అక్క నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు అని. సరే ఆవిడ తీసుకొచ్చి, అది ఉత్తర దేశం కదండి, చపాతీలు అవన్నీ ఉంటాయి, రొట్టెలు ఉంటాయి. వస్తుంటే ఆవిడ తీసుకొచ్చి వడ్డిస్తుంటే, ఇదిగో కళ్యాణ్ పంచకట్టు వదులు చేసావా అన్నారట. అక్కడ కూడా అందరినీ భోజనం కూర్చోబెట్టి, వెంకరత్నం ఆ పంచకట్టు వదులు చేయి అనేవారు. వద్దంటుంటే వీళ్ళు అంటే ఇంతింత పెట్టించేవారు. తీసుకురండి ఆ పప్పిడి తీసుకురండి అని ఆ పప్పిని తెయించడం, ఇదిగో నెయ్యి రా అనే నెయ్యి, ఇదంతా అందుట్లో బోర్లించడం వీళ్ళకి. వీళ్ళు ఇట్లా తటపడేస్తుంటే ఏం కాదులేవయ్యా ఆ పంచకట్టు వదులు చేయి అనేవారు బాబూజీ. అసలు ఎన్ని కలుస్తున్నాయోనండి ఇక్కడ. నేను ఇంతమటికి ఎప్పుడు చదవలే ఈ పుస్తకం, చదువుతుంటే నాకు అను ప్రతి ఈ సంఘటనలోనూ మనకి బాబూజీ గుర్తొస్తున్నారు. కళ్యాణ్ ఆ పంచకట్టు వదులు చేయి, ఏం పర్వాలేదులే, కానీ లాగించు అన్నట. ఆ తర్వాత ఉద్ధవుడు పక్కన ఉద్ధవుడు కూర్చుని తింటుంటే, నువ్వేదో చిన్నగా ఏదో దాటుదామని చూస్తున్నావు, నేను చూస్తున్నాను నువ్వు వెనుతింటున్నావు, ఇంకా నువ్వు పది తినగలవు తిను అన్నట. అట్లా ఆ రకంగా ఆ శివాజీ వాళ్ళందరినీ కూర్చుని, ఆయన కూడా సహపంక్తిలో కూర్చుని వాళ్ళందరినీ సరదాగా వాళ్ళందరినీ, ఇవన్నీ మనం బాబూజీ చరిత్ర చదువుకుంటూ ఎంత సంతోషిస్తామో, ఇంచుమించుగా పేరు మార్పులాగా మళ్ళీ అవే సంఘటనలు అవే డైలాగ్స్ మనకి ఆ రకంగా వాళ్ళని ఉత్సాహపరుస్తూ అందరూ కలిసి ఆనందంగా భోజనం చేసిన తర్వాత శివాజీ మహారాజు చాలా ఇక వెళ్ళలేక వెళ్ళలేక అక్కడి నుంచి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. కానీ అయిపోయిన తర్వాత దీక్ష ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత ఆయనకు కొంచెం ఆత్మతత్వాన్ని బోధ చేశారట ఆయన. ఎవరు మన సమధరామదాసు స్వామి, కొంచెం అది కూడా చెప్పుకోవాలి కదా, మనం బోధ కూడా చెప్పుకోవాలి కదా. ఇప్పటిదాకా సరదాగా ఆయనతో ఎట్లా గడిచినో చెప్పుకున్నాం, అయితే ఆ బోధలో ఆయన ఈ పంచభూతాల గురించి చెప్తూ ఇవన్నీ కూడా మారిపోయేవే. భూమి ఉందనుకోండి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, మనకు కనపడదు కానీ భూమి తిరుగుతుందో, స్థిరంగా ఉండదు. అంతేకాదు మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఓ పెద్ద దీని ఏంటంటారు భూకంపము అట్లాంటివి ఏమన్నా వచ్చాయంటే అది ఇదైపోతుంది, ఉన్నటువంటి అక్కడ లోయలు ఏర్పడతాయి, ఉన్నటువంటి లోయలు పూడిపోయి ఏదన్నా పెద్ద డస్ట్ అంటే వస్తే పెద్ద పర్వతాలు ఏర్పడతాయి. కాబట్టి స్థిరంగా ఉండదు, ఒకే రకంగా ఉండదు, మార్పులు మారిపోతూ ఉంటుంది. తర్వాత నీళ్లు తీసుకున్నాం అనుకోండి, పృథ్వీ ఇవన్నీ పంచభూతాలు కదా, జలము భూమి నీరు ఇవన్నీ, ఆ నీటిని తీసుకుంటే అది కూడా ఎప్పుడూ అట్లాగే ఉంటుందంటే గట్టిగా ఎండ తగిలితే ఆవిరైపోతుంది, కొంచెం చల్లదనం వస్తే మళ్ళీ అది నీరుగా మారిపోతుంది, ఇంకా చల్లగా తీసుకెళ్ళి మనం ఏ ఫ్రిడ్జ్లోనే ఇంకా చల్లదనం వస్తే హిమాలయాలకు వెళ్తే గట్టిపడిపోయి మంచుగా అయిపోతుంది. కాబట్టి దాంట్లో కూడా అది కూడా మారిపోయేదే. మరి ఆ తర్వాత వాయువుని తీసుకుంటే మనకి ఎండాకాలం ఉందనుకోండి, ఆ వాయువు ఎప్పుడూ ఒకే రకంగా వీస్తుంటుంది. మనకి కాలం మారేసరికి ఆ వాయువు కూడా బంధింపబడుతూ ఉండదు. ఒక్కోసారి మనం కావాలనుకున్నప్పుడు మనకు గాలి తగలదు, ఒక్కోసారి ఎన్నో ఇన్ని కిలోమీటర్ల వేగంతో వాయువు అంటారు. అది రకరకాలుగా ఒకే రకంగా ఉండట్లా అదే రకంగా. తర్వాత మనం అగ్ని తీసుకుంటే అది కూడా అంతే. సూర్యుడిని తీసుకున్నాం అనుకోండి, ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కూడా గ్రహణం పడితే ఓ రకంగా ఉంటుంది, అయితే ఇంకో రకంగా ఉంటుంది, శీతాకాలంలో ఇంకో రకంగా ఉంటుంది, ఎండాకాలంలో ఇంకో రకంగా, అన్నీ కూడా మార్పుతో కూడి ఉన్నటువంటివే. కానీ వీటన్నిటినీ ఈ మార్పు కలిగిన వాటన్నిటినీ నడిపించేది ఒకటి ఉంది శక్తి, అది ఆత్మవస్తు. అది ఈ ఏ శక్తి అయితే నడిపిస్తుందో అదే శక్తి మనలో కూడా ఉండి మన దేహం కూడా అటువంటి పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహాన్ని నడిపిస్తోంది. అట్లాగే ఈ పంచభూతాలతో తయారైనటువంటి మన దేహం కూడా ఇవన్నీ మారిపోయేవే. మన దేహంలో ఉండే అవయవాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి, కదులుతూ ఉండేవి, స్థిరంగా ఉండేవి లేవు, ఇవన్నీ మారిపోయేవి. కదలికలు కలిగినటువంటివి, ఈ కదలికలు కలిగినటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ మనలో ఉండేటువంటి ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ కదలని దాన్ని మనం పట్టుకోవాలి. అది స్థిరంగా ఉంది, అది స్థిరంగా ఉండి కదిలి అదేంటి వెంకటేశ్వర స్వామిరా అయ్యి పాట, సరే వెంకటేశ్వర స్వామి పాట ఒకటి పడతారు కదా, ఏదో కదిలించు ఓ జనులు అని పడతారే. సరే మన పాట ఉండలేదు, మనకి వేరే పాట ఎందుకు, కదిలించేది నీ ఇస్తోందని గ్రహించు ఆ కదలనిదే ఈ కదిలే వాటిని కదిలిస్తోందని గ్రహించు లే రాళ్ళు మాలుటకు కాలం కాదిది చూలు హుషారుగా విదుల్చుకో. కాబట్టి అటువంటి జూలు విదిల్చుకుని మనం ఏ మత్తులోంచి బయటపడి మరి ఈ అమ్మ నిన్న నేను కొంచెం ఆలస్యంగా వస్తే అంటున్నారు అందుకని ఏది మిస్ అవ్వకుండా అందరం అన్నిటినీ అటెండ్ అయ్యి చక్కగా మనం దాంట్లోంచి లబ్ధిని పొందే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటే మిగిలింది రేపు చెప్పుకుందాం. అట్లా ఆయన ఆత్మతత్వాన్ని బోధించారు దాని గురించి రేపు మాట్లాడుకుందాం. ఓం సహనావవతు సహనం భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావి